ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। ప్రతి నెలా కూడా మనం తిథులు చూసుకుంటూ ఉంటే నెలలో మనకి 2 సార్లు దశమి అనే చదవటం జరుగుతుంది. కానీ ఇవాళ వచ్చే ఈ దశమికి మాత్రమే మనం విశేషంగా ఏమిటంటే గురుదేవులకి ఏదైతే బాగా అంటే వారికి ఇష్టం అంటే గురుదేవులకు ఇష్టము అయిష్టము అని ఉండదు, కానీ వారు నిరంతరము గురు భక్తుల నుంచి వారు ఏం ఆశించారంటే మనం ఎప్పుడు చెప్పుకునేది విచారణ. ఆ విచారణ చేసుకోవటానికి ఒక అవకాశాన్ని ఈరోజు కూడా కల్పించారన్నమాట. స్వస్వరూపంలో ఉన్నప్పుడు అంటే వారికి మనకి కనిపించినప్పుడు అప్పుడు ఏమిటంటే ఎప్పుడు దశమి ఎప్పుడు వస్తుంది దశమి ఎప్పుడు వస్తుంది అడుగుతుండేవాడు గురుదేవుడు. అది ఎందుకు అని చెప్పేసి ఆ తర్వాత మనకు కానీ తెలియలేదు. దగ్గర రమ్మంటారు, నాకే బాగా ఎక్కువ హౌలింగ్ అనిపిస్తుంది, అనిపించట్లేదా? అయితే దశమి అనగానే మనకు ఒక నెంబర్, దానికి ఒక అంకె 1-0 రాస్తే 10. ఆ 10ని మనం తిథుల్లో దశమి అంటున్నాం. దానిలో చూస్తే 1 నెంబరు, 2 నెంబరు. 2 మనం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. 1 అనేది అంటే గురుదేవులు మనకి ఏ రకంగా చెప్పారంటే ఉన్న ఆ ఒక్క పరబ్రహ్మ వస్తువే ఉన్నది ఆ 1. ఆ 1 లేకపోతే ఆ పక్కన 0కి విలువ లేదు. అంటే ఎన్ని 0లు పెట్టుకున్నా మనకు కావాల్సిన 0లు పెట్టుకోవచ్చు, కానీ ఆ 0లన్నిటికీ మూలంగా ఆ మూలంగా ఉన్న ఆ 1, ఆ 1 బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మం ఏదైతే ఉందో, ఆ ఉన్న ఆత్మవస్తువు ఏదైతే ఉందో, ఆ ఒక్క పరమేశ్వరుడు ఎవరైతే ఆ 1 నెంబర్ అంకెగా 1 లేకపోతే వాటన్నిటికీ విలువలేదు. అంటే అన్నిటికీ అంటే ఏమిటి, పక్కనుండేవన్నీ ఏమిటి అని అంటే ఇదిగో మనకి కనిపించే ఈ ప్రపంచం, ఈ ప్రపంచంలో సంచరిస్తున్న జీవులు, మనకి ఇవన్నీ కూడా జడాలుగా ఉన్నాయి అనే సూచన చేయటానికి ఇవన్నిటికీ ఒక 0 మార్కు వేశారనమాట. కానీ ఆ 0 అనే ఆ జడము కూడా ఎప్పుడు ప్రకాశిస్తున్నది అని అంటే ఆ 1 వస్తువు నెంబర్ 1 పక్కన రాస్తేనే అది ప్రకాశిస్తుంది. కాబట్టి దానికి ఒకదానికి మనకి అంత ప్రాముఖ్యత మన గురుదేవులు మనకు సూచించారు. మరి ఒక రకంగా చూసుకుంటే ఉత్త 0 మనం కనుక గమనించినట్టయితే అది ఒక పూర్ణమైనటువంటి దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గుండ్రంగా 0, అది 0గా మనం తీసుకోవచ్చు, 0 అని తీసుకోవచ్చు. 0 అనగానే దానికి విలువ లేదు అనుకుంటాం, కానీ దాన్ని పూర్ణ అని కనుక చెప్తా అనుకోండి, చంద్రుడు పూర్ణంగా ఉన్నప్పుడు మనకి ఏ రకంగా కనిపిస్తారు, 0గానే 0లాగానే కనిపిస్తారు. కానీ మనం చంద్రుడు లేడు కానీ దానికి అసలు విలువ లేదని మనం చెప్పడానికి లేదు. అదే కనుక ఆ రోజు పౌర్ణమి అంటున్నాం, అంటే పూర్ణమైనటువంటి స్థితి కలిగి ఉన్నది కాబట్టి పౌర్ణమి అంటున్నాం. మరి అక్కడ 0 కూడా మనకి ఈ రకంగా కూడా మనకి ఒక విచారణకి తీసుకొచ్చారనమాట. అంటే అటు చూసినా ఇటు చూసినా కూడా గురుదేవులు ఇంకో విషయం మనకి చెప్పేవారు, ఆ ఉన్న ఒక్క వస్తువు మనకి తెలియాలంటే ఆ పక్కన 0 ఉంటే తెలుసు. ఉదాహరణకి ఇప్పుడు కరెంట్ ఉన్నది అనుకుందాం, మనకి ఈ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకి ఈజీగా అర్థం అవటం కోసం. కరెంటు శక్తి మనకు కనిపించదు, కానీ ఆ శక్తి యొక్క అనుభూతి మనకి ఏ విధంగా తెలుస్తుంది, అది ఉన్నది అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే దానికి ఒక పరికరం, దానికి ఒక ఉపాధి తగిలిస్తే కానీ కరెంట్ ఉన్నదని మనకు తెలియట్లేదు. ఒక బల్బు, ఒక ఫ్యాన్, ఏ పరికరమైనా అనుకోవచ్చు, ఒక ఏసీ కానీ ఏ వస్తువు అయినా సరే, ఎలక్ట్రికల్ వస్తువులు అనుకోండి, అవి పని చేయాలి అంటే పక్కన అంటే దానిలో కరెంట్ పాస్ అవుతేనే అవి పనిచేస్తాయి. అప్పుడు కరెంట్ ఉన్నది అని మనకు తెలుస్తుంది. దీని ఇంకో రకంగా మనం కనుక తీసుకున్నట్లయితే, ఆ బల్బ్ ఫ్యూజ్ అయిపోయింది లేదా ఫ్యాన్ చెడిపోయింది లేదా రిఫ్రిజిరేటర్ పాడైపోయింది. మొదట్లో మనకి తెలియదు, మొదట్లో ఇప్పుడు బల్బు వెలగలేదు అనుకోండి, స్విచ్ ఎవరో వేశారు మనం చూడలేదు, అక్కడ బల్బు వెలగట్లేదు, మనం ఏమనుకుంటాం, ఒకవేళ స్విచ్ వేయలేదు అనుకుంటాం, లేదండి స్విచ్లన్నీ వేసి ఉన్నాయి అని చెప్పిన తర్వాత మనం ఏం ఆలోచిస్తాం, ఓహో అయితే బల్బు పాడైపోయింది, అంతేగాని కరెంటు లేదు అని ఆలోచన మనకు రాదు. కరెంటు లేదు అనే ఆలోచన మనకి రాదు. ఎందుకు రావట్లేదు? మనం ఎల్లప్పుడూ కరెంటు ఉన్నది అని మనం దాన్ని పక్క దృఢంగా నిశ్చయంగా మనం నమ్మేశాం అనమాట. యు హావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కరెంటు ఉన్నది, కరెంటు పోవటానికి ఆస్కారమే లేదు. కరెంటు లేదు అంటే దాని వెనకాలన్న స్విచ్ అయినా పనిచేయట్లేదు, స్విచ్లు చేస్తున్నా వెనక ఒక పెద్ద సర్క్యూట్ బ్రేకర్, ఇంకా ఇంటికి మొత్తానికి ఒక ప్రొటెక్షన్ గా ఒక సర్క్యూట్ బ్రేకర్ అనేది పెట్టుకుంటాం, అదైనా పాడైపోయి ఉండాలి. అది కూడా పాడైపోతే ఇంకొక ట్రాన్స్ఫార్మర్ అదైనా పోయి ఉండాలి, లేకపోతే ఇంకా సబ్ స్టేషన్లు ఎక్కడైనా పోయి ఉండాలి. అంతేగాని మనకి విద్యుత్ సరఫరా ఎక్కడ నాగార్జున స్వామి డ్యామ్ లో ఎక్కడైతే మనకి జనరేట్ అవుతున్నదో ఆ సోర్స్ నుంచి వచ్చే విద్యుత్ మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంది. అంటే ఆ పరబ్రహ్మ అనే వస్తువు ఏదైతే ఉన్నదో ఎల్లప్పుడూ ఆ సోర్స్ గా ఎల్లప్పుడూ ఉన్నది, కానీ అది ఆ జడమైన వస్తువుల్లో మనం తెలియట్లేదు. ఒక ఒక శివంగా ఉన్న ఒక ఉపాధి శవంగా మారినప్పుడు దానిలో మన కదలికలు కనిపించట్లేదు, కనిపించట్లేదు అన్నంత మాత్రాన దానిలో బ్రహ్మ పదార్థం లేదు అనటానికి లేదు. ఎందుకది అంతటా ఉన్నది అని మనం నమ్మినప్పుడు ఆ జడమైనటువంటి ఇప్పుడు శవంగా పడి ఉన్నటువంటి ఆ శరీరం లేదంటామా? అంటానికి లేదు. ఏ విధంగా అయితే బల్బ్ ఫ్యూజ్ అయిపోతే కరెంటు ఉన్నది అని నమ్ముతూ బల్బ్ ఆ కరెంటును ఉపయోగించుకోలేకపోతుంది, ఎందుకు దానిలో ఉన్న ఫిలమెంట్ ఫ్యూజ్ అయిపోయింది. అదేవిధంగా ఆ ఉపాధి ఏదైతే శవంగా మారిందో ఉన్న ఆ బ్రహ్మ పదార్థం దానికి దీనికి కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇది దాన్ని ఆ ప్రకాశాన్ని అది అనుభవపూర్వకంగా అది మనకి ప్రకటితం అవ్వట్లేదు. అది తెలుసుకోవటానికి ఉన్నది అని మనం నమ్ముతున్నాం, కానీ నమ్మకం ఒక్కటే సరిపోదు, విశ్వాసం కావాలి. ఆ నమ్మకం విశ్వాసంగా మారాలి, ఆ విశ్వాసం కూడా దృఢంగా అవ్వాలి అని మనకి చాలా గట్టిగా గురుదేవుడు మనకి ఎప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే విశ్వాసం ఉన్నాక దృఢమైన విశ్వాసం ఉంటున్నారు. దృఢమప్పుడు అవుతుంది అది ఇరేజ్ కాలేదు. ఒక పర్మనెంట్ మార్కర్ తీసుకొని మనం కనుక ఎక్కడైనా ఒక చోట రాసామనుకోండి, అంటే అది కూడా అది కూడా జలమే కాబట్టి దాన్ని కూడా వైప్ చేయొచ్చు, కానీ సాధారణంగా మనం దాన్ని పెన్సిల్తో రాసి రబ్బర్తో మనం దాన్ని తుడిపేయచ్చు. ఇంకు ఉంటే దాని కనుక బాగా నీళ్లు పోసి ఇంకు మనం కడిగేస్తే ఇంకు పోతుంది, కానీ అదే కనుక మనం చెప్పినట్టు శిల మీద దాని కనుక చెక్కేసామనుకోండి, అంటే మన మనోపలకం మీద కనుక అది కనుక చెక్కబడితే అది ఇంకా తీయటం చాలా కష్టం, అది ఇరేజ్ అవ్వదు, అది అలా ఉండిపోతుంది. అలా చెక్కగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంది? మనమంతా శిలలమే ఒక రకంగా చూస్తే, ఎందుకంటే జడమే. ఎలా అంటే మనకి రాయి అంటున్నాం, మనం కదలికలతో ఉన్న రాయి అనమాట. అయితే అక్కడ మనకి మనకి ఒక మూర్తి కనిపిస్తున్నది కదండి, మరి అదేమిటి? చైతన్యవంతమైనటువంటి మనకు కనిపిస్తున్నటువంటి ఒక మూర్తి గురుదేవులు మనకి చాలాసార్లు చెప్పారు. ఇక్కడ నేను రామ పరివారాన్ని కానీ అటు రాధాకృష్ణుడు కానీ ఇటు రామలింగేశ్వర స్వామిని అటు అమ్మ కళికా పరమేశ్వరి కానీ అక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి ఇంతమంది నేను ఇక్కడ ప్రతిష్ఠింప చేశాను, వారు విగ్రహాలుగా బయట మనకి ఏదో గుళ్ళల్లో ఉన్నట్టుగా మీరు అనుకునే మాత్రం మోసపోకండి, సజీవ మూర్తులు అన్నారు. సజీవ మూర్తులు అనంటే ఆ సత్య వస్తువు ఎప్పుడు వాటిల్లో మనకి ఒక ఒక జీవ జీవ అంటే మనకి ప్రాణం అన్నమాట, ప్రాణశక్తి ప్రసరిస్తున్నటువంటి ఒక మూర్తి, దాని విగ్రహం అని మనం అంటాం. విగ్రహం కానీ మళ్ళీ మనకు ఏదైనా విగ్రహం అనొచ్చు, కానీ ఒక మూర్తి, అది దానిలో ప్రకాశం ఉంది. ఎలా పేరు నిరూపణ అవుతుంది? మీకు మీరు పరీక్ష చేసుకోండి అన్నారు. మీకు ఏ కోరికలైనా కావాలంటే తీర్చుకోవడానికి వెళ్ళి మీరు కావాల్సిన పూజలు నామస్మరణలు లేకపోతే ఏదైనా ఏ రకంగా అభిషేకాలు మీరు చేసుకున్నారంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అయితే అక్కడ నెరవేరటానికి కూడా ఒక కండిషన్ ఉంది. మన మనస్సు పెట్టి చేస్తే అంటే మనకి ఏంటంటే ఆ విశ్వాసంతో చేస్తుంటే నాకు తప్పకుండా ఆ విశ్వాసంతో నేను అక్కడికి వెళ్ళి ఆ స్వామి దగ్గర నేను నా అభిషేకం చేసుకున్నానని నా కోరిక నెరవేరుస్తారు. దీనిలో ఇంకొక క్యాచ్ పాయింట్ ఉంది. ఏమిటది? మనం అనుకున్న కోరిక కూడా అది ధర్మబద్ధంగా అయి ఉండాలి, అది కూడా నాకు శ్రేయస్కరమై ఉండాలి. ఎందుకు? మహాత్ములు గురుదేవులు గాని భగవంతుడు గాని మనకి ఏది ఎప్పుడు ప్రసాదిస్తాడు, ఏది ప్రసాదించినా ఏది మనకి ప్రసాదిస్తాడు అంటే మనకు శ్రేయస్సు కలిగేదే ప్రసాదిస్తారు. కానీ మనకు ప్రేయస్సు కలిగేది ఏదో ఒక సంతృప్తి కోసం అప్పటికప్పుడు ఏదో ఒక కోరిక నెరవేరుస్తానని మాత్రం చేయరు. ఒకవేళ మనకు అలా చేసినట్టు మనకు అనిపించినా కానీ దానికి మూలము మళ్ళీ శ్రేయస్సు అనేటువంటి ఒక వారు నిర్ణయించినటువంటి ఒక ఒక మనకు ఒక ప్రసాదం దానిలో నిగూఢంగా ఒక దాగి ఉంటుందన్నమాట. టెంపరీగా మనకు ప్రేయస్సు కలిగిస్తూ శ్రేయస్కరమైన అంటే నాకు దుఃఖాన్ని కలిగించేటువంటి ఈ శరీర శారీరకమైన బాధలు లేకపోతే నాకు ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవో ఇలా ఇది అప్పటికప్పుడు ప్రేయస్సు కలిగించేవి. అవి కలిగించి ఎప్పుడైతే గురు యందు మనకి దృఢమైన ఆ విశ్వాసం మనకి నమ్మకం కలిగి అది విశ్వాసంగా మారుతుందో ఆ తర్వాత నాకు ఆ గురుదేవుడు ఏది ప్రసాదించినా నా మంచి కొరకే ఇస్తున్నారు అని మనకు ఒక నమ్మకం కలిగిపోతుంది అన్నమాట. ఒక కాలు విరిగినా కూడా నా మంచి కోసం కాలు విరగొట్టారంటారు. కానీ అంతకు పూర్వం విరిగితే మాత్రం నేను ఇంత కష్టపడి రోజు నేను 108 ప్రదక్షిణాలు చేస్తుంటే నా 108 ప్రదక్షిణాలు మండలం అయిపోయిందని నా కాలు విరగొడతాను భగవంతుడు గురుదేవుడు అని చెప్పి మనం ఇంత చేసిన దానే మనకి అక్కడ ఆ విశ్వాసం ఏమైంది లోపిస్తుంది అనమాట. ఆ విశ్వాసం వచ్చినప్పుడు మన పరీక్షలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. అది మన అందరికి అనుభవంలో ఉన్నది. ఎందుకు చేస్తున్నారంటే ఆ విశ్వాసాన్ని దృఢంగా చేయడం కోసం. ఆ విశ్వాసం ఒకవేళ సరడుతుందేమో అని చెప్పేసి ఎప్పుడు ఒక కథ చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఎప్పుడో వాట్సాప్ లో చూసింది, ఎన్నోసార్లు చెప్తున్నాం. దీనికి కొద్దిగా ఆ చిన్న ఒక చిన్న లైన్ ఉంది దీనికి. ఏది ఆ నమ్మకానికి విశ్వాసానికి ఒక చిన్న లైన్ మార్పు. ఇది ఇది నమ్మకం, ఇది విశ్వాసం అనుకోవటానికి. ఆ ఒక 40-50 అంతస్తుల 2 టవర్స్ ఒక రోడ్డుకి అవతల ఒకటి రోడ్డుకి అవతల ఒకటి మంచి కన్స్ట్రక్షన్ చేశాడనమాట. వీళ్ళు దాని మీద తాళ్ళు మీద నడుస్తూ ఉంటారు, జిమ్నాస్టిక్స్ చేస్తూ ఉంటారు. అటువంటి ఒక ఒక వ్యక్తి ఈ బిల్డింగ్ పైన నుంచి ఆ బిల్డింగ్ పైన వరకు ఒక తాడు కట్టేస్తాడు. చేతులు ఏ ఆధారం లేకుండా ఆ తాడు మీద ఈ టవర్ నుంచి ఆ టవర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. కిందకి దిగి వచ్చేసాడు. కింద నుంచి చూసే జనాలందరూ చప్పట్లు కొట్టారు. ఓహో ఆహా చప్పట్లు కొట్టారు. కిందకు వచ్చిన తర్వాత అతను అడిగాడు, మీరు నన్ను ఇక్కడి నుంచి అక్కడికి నడవడం చూశారు కదా, ఇప్పుడు మీరు చెప్పండి నేను మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి నడవగలుగుతానా అన్నారు. అందరూ తప్పకుండా, ఎందుకంటే చూశారు కదా 100% అండి మేము నమ్ముతాం, మీరు తప్పకుండా నడుస్తారు, మాకు ఎటువంటి డౌట్ లేదు అని. సరే అయితే మీ నమ్మకం ఎంత గట్టిగా ఉందో మనం చూద్దాం. వీళ్ళు ఎవరైనా సరే నా భుజం మీద ఎక్కించుకోండి, నేను భుజం మీద ఎక్కించుకొని మళ్ళీ ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ వరకు నడుస్తాను, అప్పుడు నువ్వు తప్పకుండా మీరు నమ్ముతున్నది తెలిసిపోతుంది అన్నాడు. అనగానే మనకు మనం అన్వయించుకుంటే మనం ఎక్కుతామండి ఆ భుజం మీద, అమ్మో పడేస్తాడేమో అని మనకి భయం కలుగుతుంది. అదే విశ్వాసం. వాడు విశ్వసించి ఉంటే ఆ విశ్వాసమే దృఢంగా ఉంటే నేను ఎక్కుతాను ముందుకు వచ్చిండేవాడేమో ఎవరైనా ఒకడు. మనకు కూడా ఒకసారి మనం కనుక గురుదేవులు మనకి ఈ నమ్మకం విశ్వాసం అనే దాన్ని మనం కనుక మనం పెట్టే పరీక్షల్లో మనం చూసుకుంటూ ఉంటే మనకి లిట్మస్ టెస్ట్ మనకే తెలిసిపోతుంది. నాకు విశ్వాసం ఉంది అనుకోవటానికి, దృఢమైన విశ్వాసం ఉందా లేదా అనుకోవటానికి. ఆ దృఢమైన విశ్వాసం బాగా కలుగుతున్నానే కొద్ది పరీక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయన్నమాట, అది ఇంకా గట్టిపరుస్తారు. ఇంకొక ఉదాహరణ, మన వేదాంత పంచదశలో ఒక కథ ఉన్నది. అంటే ఈ విశ్వాసం కలిగిన తర్వాత ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు, ఆ బ్రహ్మం అంతటా ఉంది అది నీలోనే ఉంది అని తెలుసుకోవటానికి ఒక చిన్న కథ. అంటే ఇక్కడ నేను సడన్ గా జంప్ చేశాను టాపిక్ ఇంకో టాపిక్ లోకి. ఒక 10 మంది ఒక శిష్యులు ఉన్నారు. వీరందరూ శిష్యులు అంటే పరమానంద శిష్యులు అంటారు అన్నమాట. వాళ్ళందరూ వాళ్ళు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాలి, ఒక నది దాటాలి. ఆ నది దాటడానికి వీళ్ళందరూ ఈదుకుంటూ నది దాటి అవతల ఒడ్డుకి వెళ్ళారు. వెళ్ళంగానే ఏం చేస్తారు, అందరం వచ్చామా లేదా అని లెక్క వేసుకోవాలి కాబట్టి దానిలో ఉన్న అందరికన్నా కాస్త పెద్దవాడు బాగా తెలివి గలవాడు అనుకున్నవాడు వాళ్ళందరినీ వరుసగా నించోబెట్టి లెక్క పెడతాడు. ఒకటి రెండు మనం దానిలో చూసుకుంటే ఏకం ద్వింద్రి అని చతుర్థంతం చూసారా, ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అన్నాడు. తొమ్మిది లెక్క పెట్టాడు కానీ వారికి అనుమానం కాదు. పదేవాడు ఏమైనాడు, ఒరే పదేవాడు లేడరా, మళ్ళీ ఇటు నుంచి ఇటు వరుస లెక్క పెట్టాడు. ఒకటి మళ్ళీ తొమ్మిదికి వచ్చి ఆగిపోయింది. వాడిలో ఒకడు అన్నాడు, ఒరే మూర్ఖ నువ్వు లెక్క పెట్టలేవు, నువ్వు యువతలకి రా నేను లెక్క పెడతాను. వాడు లైన్ లో వాడి నుంచో పెట్టి వేరే వాడు ఇస్తాడు. వాడు వచ్చి మళ్ళీ వాడు లెక్క పెట్టాడు. వాడికి కూడా మళ్ళీ తొమ్మిదే చేయలేరు కానీ అదే వాడు తేలట్లేదు. దీంతో వాళ్ళందరికీ ఒక నమ్మకం వచ్చేసింది, ఒక పదో వాడు ఎవడో మంద పడిగిపోయాడు రా అందుకు బోరుని లేవడం మొదలుపెట్టారు. ఇంతలో అతని నుంచి ఒక జ్ఞాని ఆ వైపుగా వెళుతూ చూశాడు. ఏమిట్రా మనందరూ ఏడుస్తున్నారు ఎందుకు అని చెప్పి అడిగారు. అయ్యా మహాత్మా, మేము మా గురుగారిని వదిలిపెట్టి ఆయన ఒప్పచెప్పిన పనికి వెళుతూ ఈ నదిని దాటామండి. దాటుతూ ఉండగా మాలో ఒక వ్యక్తి మునిగిపోయాడు, ఒక కుక్కడు మాలో మునిగిపోయాడు అండి, మేము తొమ్మిది మంది ఉన్నాము అని ఏడుస్తున్నారు. ఆయనకు అర్థమైపోయింది విషయం, మనకి జ్ఞాని కదండి, మనకు కూడా దుఃఖం ఏ విధంగా వస్తుందనేది మనకి తెలియదు. ఎటువంటి కారణం వల్ల ఏ సిచ్యువేషన్, ఇది చాలా మనకి తెలిసిపోతే పది మంది ఉన్నారని, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ పది ఉన్నారనే విషయం మనకు కూడా తెలియదు. మనం కూడా అటువంటి మాయలో పడిపోయి అయ్యో అని మనం బాధపడిపోతూ ఉంటాం, ఆ గురుదేవుడు రక్షించట్లేదే అని బాధపడిపోతూ ఉంటాం. ఆ మహాత్ములు ఏం చేస్తారు, సరే పెట్టారు మళ్ళీ చూపించండి అన్నాడు. మళ్ళీ ఆ వరుసగా తొమ్మిది మంది నించోబెట్టి పదోవాడు బయటకు వచ్చి అందరు లీడర్ అన్నాడు కదా, వాడు మొదలు పెట్టాడు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అనగానే అందరు ఎవడం మొదలు పెట్టారు. అయ్యో పదోవాడు పిడిగిపోయారు అని చెప్పి ఆయన మాకు మళ్ళీ లెక్క పెట్టు అన్నారు. అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు. తొమ్మిది అవ్వగానే ఎప్పుడైతే వేరు ఇలా కుదిస్తున్నాడో వెంటనే ఆయన వేలిలా పట్టుకొని ఇటువైపు కుదిస్తాడు. అది మరి పదొచ్చింది వాడికి అప్పుడు అర్థమైంది, నేను నన్ను నేను లెక్క పెట్టుకోలేదు, పదోవాడిని నేనే, ఆ పదోవాడిని ఎవరో కాదు నేనే అని ఎప్పుడు తెలిసింది, ఎప్పుడైతే ఆ మహాత్ముడు ఆ వేలిని బయట లెక్క పెడుతూ ఆ దశంగా ఏ విధంగా అయితే బయట ప్రపంచానికి పరిగెడుతూ వెళుతున్నాయో మాతో ఎప్పుడు మనకు చెప్తున్నట్టుగా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎప్పుడైతే ఆ మనస్సు నాలో ఉన్న భగవంతుడు నేను చూసుకుంటున్నాను అది నేనే అని గురుదేవుడు ఎప్పుడైతే ఇన్ వర్డ్ అంటే తన వైపు ఆ వేలు తిప్పాడో ఆడందరూ పది ఇక్కడే ఉన్నారని వాడు తెలిసిపోయింది. అంటే ఏం తెలిసిందంటే ఉన్నదా రక్తవస్తుంది అదా తటా ప్రకాశిస్తున్నది అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఒక నెక్స్ట్ స్టేజ్ ఒక లెవెల్ వచ్చిన తర్వాత మొట్టమొదటిలో అన్నిటికన్నా సమీపంగా నీ వద్దనే అది నువ్వే అయి ఉన్నావు అనే విషయాన్ని కనుక తెలుసుకోవటం చాలా సులువు అని చెప్పి మహాత్ములు ప్రతిసారి ఏమంటాడంటే నిన్ను నువ్వు తెలుసుకో, నీలో ఉన్న భగవంతుడు నువ్వు ముందు తెలుసుకో. ఆ గురుదేవులు అమ్మకుడు ఎన్నోసార్లు మనకి ఎన్నో విషయాలు మనం చెప్తుంటాం. హృదయబాబు ఉన్నారు గురుదేవులు అంటే నీ హృదయంలో నివసిస్తున్నారు. మళ్ళీ పక్కన అంత ప్రశ్న వేస్తారు, హృదయబాబు అంటే నువ్వు హృదయంలోనే ఉన్నారా అంతటా ఉన్నారా? మనకి ఈజీగా పోల్చుకోవడానికి ఆ వెంకటేశ్వర స్వామి అనే ఆ స్వామి భగవంతుడు తిరుపతిలోనే ఉన్నారా అంతటా ఉన్నారా? అంతటా లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు ఆ కోరిక నెరవేర్చమని చెప్పి నేను వచ్చి ఒకరిని కొబ్బరికాయలు కొడతాను ఒక ఏదో చేస్తాను అనుకున్న తర్వాత నీ కోరిక నెరవేరటం ఎందుకు అవుతున్నది? అక్కడికి వెళ్తేనే అడిగితేనే అవుతున్నదా? ఎక్కడున్నా అవుతున్నదా? మరి గురుదేవులు చెప్పారు ఆయన నేను బ్రదర్స్ అన్నారు, ఆయనకి నాకు తేడా లేదని చెప్పారు. అది నిరూపణ చేసుకోవడం మనలో భక్తులు అక్కడికి వెళ్ళి మనకి ఆయన పరీక్ష చేసుకోవటం నిరూపణ చేసుకోవటం అయిపోయింది. మనకి మనకి బాబుజీ చరిత్రలో మనకు అన్ని చెప్తున్నారు, మనకు కూడా నిరూపణ అవుతుంది. ఎందుకంటే బృందావనికి వచ్చి చేసి నమస్కారం ఉంటేనే మనకి కావాల్సిన నిలబడుతున్నాయా లేకపోతే మనం ఎక్కడున్నా నిలబడుతున్నావా? ఎక్కడున్నా కూడా ఏ విధంగా ఉన్నా కూడా అన్ని పరిస్థితుల్లో మనకు కావాల్సింది అప్పుడు ప్రేయస్సు అయితే మనకి అది ప్రేయస్సుగా అందజేస్తూ అది తర్వాత మనకి ఏది ప్రేయస్సు ఎప్పుడైతే మన నమ్మకం దృఢమవుతున్నదో పరీక్ష పెట్టి మనకు కావాల్సిన ప్రేయస్సును మాత్రమే ఇస్తున్నారు. ఆ ప్రేయస్సు కూడా మొట్టమొదటి స్టెప్స్ చెప్పి ఇక్కడ ప్రేయస్సుగానే మొదలవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడికి రావటానికి కారణం మనలో ఉన్న వాళ్ళందరూ చాలా మందికి కూడా ఏదో ఒక కారణాన అదేది ఏదో ఒక మన కారణం గతంతో మనం ఎవరి ద్వారానో అది కూడా దానిలో ప్రకాశించే భగవంతుడే మనకి మనకి నువ్వు ఇక్కడికి వస్తే నీ కోరిక తెరుగుతూ నిలబెడుతుందో లేక నీ బాధ తీరుతుందో అన్నట్టుగా వచ్చిన వాళ్ళమే, తల్లిదండ్రులైనా వచ్చిన వాళ్ళే, అసలు ఎవరైనా తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళే, ఆ తర్వాత అది గట్టిపడిపోయింది అన్నమాట. ఈ ప్రేయస్సు శ్రేయస్సుగా మారటం అనేది ఏంటంటే ఇక్కడ మన నమ్మకం అది విశ్వాసంగా మారటం అది దృఢపడవటం. ఆ దృఢ విశ్వాస విశ్వాసం ఎప్పుడైపోయిందో మనం పక్కనే మళ్ళీ మనం ఏమంటున్నామంటే దృఢమయ్యే కొద్దీ పరీక్షలు కూడా అంత గట్టిగా ఉంటాయి. ఎంత దృఢంగా ఉందని మనం పరీక్షిస్తూ ఉంటాం అనమాట. అక్కడ అది శిక్ష కాదు శిక్షణ అని కూడా గురువులు మనకి చెప్పారు. శిక్షణ అయితేనే కదండి, ఒక మంచి గురువు టీచరు పిల్లలకి ఎలా చేస్తుంటారు, కొత్త కొట్టచ్చు. అది ఎందుకు కొడుతున్నారు అని అంటే వాడు మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా నేను పొరపాటు చేశాను అని తెలుసుకొని మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా వాడు అభివృద్ధికి వస్తాడు అని చెప్పి గురుదేవులైనా కూడా మనకు వేసే శిక్ష అనిపించేది అది శిక్షణ కొరకే, మన విశ్వాసాన్ని ఇంకా దృఢపరచడం కోసం కొరకే అని చెప్పేసి మనం ఎల్లప్పుడూ ఆ దీనిలో ఉంటే మనకు తప్పకుండా వారు మనకి ఏదైతే మనకి ఆ మార్గాన్ని మనకి సూచించారో మార్గంలో మనకి నడిపిస్తున్నారో మనం ఎవడానికి ప్రయత్నిస్తున్నాం, దోగట్టడానికి ప్రయత్నిస్తున్నాం, లేకపోతే క్రాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, పరిగెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, ఏదైనా కానీ అక్కడ పురుష ప్రయత్నం చేయవలసింది ఆ ఉపాధ్యం చేసినప్పుడు తప్పకుండా మన గమ్యానికి అంటే గమ్యం ఎక్కడో కాదు, మళ్ళీ కూడా మన ఎన్నోసార్లు చెప్పుకుని జరిగింది ఆ గమ్యం ఉన్నది అక్కడే అక్కడే ఉండదు తెలుసుకున్నది మనకి వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఆ క్షణంలో ఒక క్షణంలో అది మనకి అనుగ్రహం ఎలా అంటే అనుగ్రహం ఎల్లప్పుడు ఉంది కానీ మనల్ని మనం తెలుసుకోవడానికి కావాల్సిన ఆ నాలెడ్జ్ అప్లికేషన్ లెవెల్ వచ్చి ఒక్కసారిగా ఫస్ట్ పాస్ అయిపోవడానికి ఒక్క క్షణం వారికి సరిపోతుంది అనమాట. మా నాన్నగారు చెప్పినటువంటి విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మా నాన్నగారు గురుసాధ్యం పొందారో అప్పుడు మా నాన్నగారు ఒక విషయం చెప్పారు నాతో, అదే సీను నేను మీ అమ్మ ఇక్కడికి రావడానికి ఏ కారణం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చామో, మీ అమ్మ ఆల్రెడీ ఆ ఫస్ట్ పాస్ అయి 100కి 110 మార్క్స్ తెచ్చుకొని పాస్ అయిపోయింది, ఇప్పుడు నేను అదే ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నాను, ఎప్పుడు పరీక్ష పెడతారో నాకు తెలియదు, ఆ సర్ప్రైజ్ టెస్ట్ కి నేను ప్రిపేర్ అవుతున్నాను, ఆ గురుదేవులు కృపదవుతూ పాస్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు, మీరు కూడా అది మర్చిపోకు, మీ అమ్మకి ఏ విధంగా అయితే ఇక్కడ చేశారో గుర్తు పెట్టుకొని నేను టెస్ట్ పాస్ అయినప్పుడు నీవు కూడా వచ్చి నాకు అదే విధంగా చేయాలని గుర్తు చేశారు. అది ఒక స్టాంప్ ముద్ర పడిపోయింది అనమాట మనసులో. కాబట్టి అట్లా తల్లిదండ్రులు వాళ్ళు చూపించిన మార్గాన్ని గురుదేవులు చూపించిన మార్గాన్ని అందరం అంటే ఎవరికి చూపించిన గురుదేవులు అంటే గురుదేవులు అందరికి చూపించారు ఆ ఒక స్టెప్ తల్లిదండ్రుల ద్వారా చూపించవచ్చు, స్నేహితుల ద్వారా చూపించవచ్చు, కారణాలు అందరితో ప్రకాశించేది ఆ గురుదేవులే, మళ్ళీ ఆయనే ఆ రూపంలో మనకు వచ్చి మనకి చూపిస్తున్నారు అని చెప్పి అది మర్చిపోకూడదని అది మనసుకి మాటి మాటికి జ్ఞాపకం తెచ్చుకుంటూ జై సద్గురు మహారాజ్ కి జై.
ఇంతవరకు చెప్పినటువంటి మన సోదరుడు శ్రీనివాస్ శ్రీను అంటే ముద్దుగా ఉంటుంది, ఏమిటో అందరూ మూర్తి మూర్తి అంటారు, ఆ మూర్తికి పేరు శ్రీనివాసుడు. కానీ చూడండి విశ్వాసం అనే దాని మీద పట్టుకొని పైకి వెళ్లి చివరికి వాళ్ళ మంత్రి గారు ఇచ్చినటువంటి ఆ సూచన ద్వారా సూచన కాదని వారు ఇచ్చినటువంటి ఒక ఆదేశమే నాన్న మనం ఇక్కడికి ఎందుకు వచ్చామా, వాళ్ళు మీ అమ్మ ఫుల్ మార్కులతో పాస్ అయిపోయింది, ఇక్కడ ఆరోగ్యం జరుగుతూ ఉంటే వెళ్ళిపోయిందండి ఆవిడ ఈ వెనకాలింట్లోనే జేకింట్లో కదా ఆ పక్కన ఆ పక్కన ఇంట్లో ఆరాధన జరుగుతూ ఉంటానండి, మాతాజీ చేతుల్లో పెడిపోయింది, ఎంత అదృష్టం అండి, పెద్ద ఆరాధన పోట్లాగా చిన్న చిన్నవి కాదప్పుడు, మరి పెద్ద బాబుకి ఆరాధనలో అటువంటి టైంలో ఆవిడ వెళ్ళిపోవడం ఆవిడ ఆవిడ వెళ్ళినటువంటి పంటలు ఇప్పుడు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోవడానికి, మరి ఆ స్థితిలో నన్ను ఎలా ఉంటారు, వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను హైదరాబాద్ వెళ్ళి ఆ సైనిక పెరిగి అవతల ఎక్కడో ఉన్న మిలిటరీ హాస్పిటల్లో వారు ఎవరో ఉన్నారు అక్కడికి వెళ్ళి నేను చూశాను దర్శనం చేసుకున్నాను వారిని, వారు అటువంటి స్థితిలో వెళ్ళారు పిల్లలకి నన్ను అది ధారాపత్రం చేశారు, ఇంకోటి కాబట్టి లాల్ గారి శ్రీమతి మన రాజకుమార్ అక్కయ్య గారు ఆవిడ పిల్లలకి ఏం చెప్పింది తెలుసా హాస్పిటల్ ఉన్నప్పుడు చివరాఖర్లో, ఒరే పిల్లలారా ఇగో చివరి వరకు మీరు అనుకోకపోతే ఇదిగో నాలాగా ఇలాగ మంచంలో పడుకున్నాక అనుకోవలసి వస్తుంది చచ్చినట్టు, అంతవరకు తెచ్చుకోకండి ముందరికి చేసుకోండి నామం చక్కగాను భగవన్ నామం అది మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పిందండి. ఏ తల్లి ఏ తండ్రి ఇలాంటి మంచి సూచనలు ఇచ్చి పిల్లల్ని సన్మార్గం నడిపిస్తారో మనందర అంతటి ధన్యులు. అటువంటి తల్లిదండ్రులు కలిగి ఉన్నందుకు జయగురుదేవ్ ఇప్పుడు కొద్దిసేపు రాక మాట్లాడతారు.